నేనే ఎంత ధైర్యం గురువు గారికి, మమ్మల్ని అందరినీ కూడా భయపడద్దు, పారిపోవద్దు అన్నాడు ధైర్యంగా. ధర్మశగ్ల అని మంచి చేయటానికి ముందు అడుగు వేయలేము, కానీ ఆ కాలంలో మంచి చేయటానికి ఎంత తాపత్రయమో. నేను ముందు వెళ్ళిపోతాను అంటే నేను ముందు వెళ్ళిపోతాను, ఇంకంటే మంచి చేస్తే వచ్చేటటువంటి లాభాలు తెలుసు వాళ్ళకి. మీకు ఎలాంటి గందరగోళంలో ఉన్నారు అంటే, మంచి చేస్తే నాకు బాధలు వచ్చాయని చెప్పుకునేటటువంటి పిచ్చితనంలో ఉన్నారు. గాయత్రి చేశాను కాబట్టి కష్టాలు వచ్చాయట. ఇంట్లో రాముల వారి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి బట్టి కష్టాలు వచ్చాయని చెప్పే పండితులు ఉన్నారు. పండితులు అంటే రాముల వారి విగ్రహం లేకపోతే రాముడు ఉండడా అక్కడ? మరి శాస్త్రంలో అలా ఉందంటారా? రాసిన వాళ్ళు దద్దమ్మలే, మీరు దద్దమ్మలే అని గుర్తుంచుకోండి. ఏమి మీరు బాధపడద్దు, ఏమి అధైర్యం చెందవద్దు, స్పష్టంగా ఆలోచించడం నేర్చుకోండి. మీ మేధని జాగ్రత్తం చేసుకోండి. భగవంతుడు ఇంట్లో ఉంటే మీకు కష్టాలు వచ్చాయి అంటే ఆహ్వానించండి, ఆ కష్టాలు ఎందుకు వచ్చాయో. కానీ రావు, దానివల్ల మాత్రం రావు. ఎందుకు వస్తాయంటే పూర్వజన్మ ప్రారంభం. కృష్ణుడున్న పాండవులు ఎందుకు అడుగు తిన్నారు? అర్థమైందా? ఆ మేధ తెచ్చుకోండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. ఎంత భయంకరమైనటువంటి కష్టమైనా కూడా ఒక మంచి పని చేస్తే మీరు బాధపోతుంది. కష్టాలు రావు మీకు ఎప్పుడు కూడా. గాయత్రి చేయటం వల్ల రాదు, యజ్ఞాలు చేయటం వల్ల రాదు, రామాయణం చదవటం వల్ల రాదు, భాగవతం చదవటం వల్ల రాదు. ఏ మంత్రము మీరు ఎలా చేసినా ఎప్పుడూ చెడ్డ ఫలితాలు రావు. అసలు మంత్రం పలకడం చేత కాకపోతే తల కిందరిగా మంత్రం చెప్పించమని చెప్పాడని వింటాం కదా మనం. రామ అంటే రాకపోతే వాల్మీకిని ఏమని చెప్పాడు? పర్వాలే, మీరు ముందుకు చేయండి. భావనతో ఎవరి గురించి చెప్తున్నారో, రామ అంటే మరా అంటే మీ భావం ఏంటి? ఆ కోదండ పాణి ఏకపత్ని వ్రతుడు అతని గురించి అంటున్నారు. మీరు ఏ పేరు పెడితే ఏంటి అక్కడ? అర్థమవుతుందా? ఇంకా ఆ మేధ తెచ్చుకోండి, ఆ ధైర్యం తెచ్చుకోండి. ఇంకా ఏ నక్షత్రాపురంలో ఎవడు వెళ్తాడు? ఇంకా చివరికి కుంతీదేవి వెళ్తుంది. సరే పాండవుల్లో అవన్నీ పట్టించాలి, ఆ రాక్షసులతో దెబ్బలాడేటువంటి శక్తి మిగతా వాళ్ళు ఎవరికీ లేదు కనుక భీముని పంపించారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భగవత్ సంకల్పంతో మీ సంకల్పాన్ని కలిపేయటం అంటే ఏమిటో చెప్తున్నాను. నాకు ఆ కష్టాలు వచ్చాయండి, ఈ కష్టాలు వచ్చాయండి, అది జరిగిపోయిందండి, ఇది జరిగిపోయిందండి, బాధపడవద్దు, మంచిదే మీకు, ఎలా మంచిదో చెప్తున్నాను నేను మీకు. అడుక్కు తింటానికి వెళ్లారు పాండవులు, అడుక్కు తింటున్నారు. భీముడికి కడుపు నిండా తిండి లేదు అంటే మన ఆధునిక భాషలో ఎస్ఎస్ఐ చేస్తున్నాడు అనమాట వాడు. ఉంటాయిగా, అంటే భీముడిని ఎస్ఎస్ఐలో పెట్టాడు కృష్ణుడు. వెళ్ళాడు. అప్పటికే బకాసురుడు పని పాట ఏం లేదు కదా, తింటాను కూర్చోడు ఆయన. వీళ్ళు అగ్రిమెంట్కి ఎన్నాళ్ళ బట్టి వచ్చారో మనకి తెలీదు. బకాసురుడికి ఇవ్వ అప్పచెప్పినటువంటి పని ఏంటంటే, నువ్వు తిను పడుకో అంటే నీ పని. ఏమో సంవత్సరాలు బట్టి జరుగుతోందేమో, ఒబెసిటీ పెరిగిపోయి ఉంటుంది గ్యారంటీగా. ఇలా అయిపోయి ఉంటాడు పాపం వాడు, కదలలేని స్థితిలో ఉండి ఉంటాడు బకాసురుడు. ఇక్కడ భీముడు ఎస్ఎస్ఐ. మీకు తేడాలు తెలుసు కదా, ఎస్ఎస్ఐ చేసిన వాళ్ళకి వాళ్ళకి తేడా. అంతేత భీముడు ఎలా ఉన్నాడు? హుషారుగా ఉన్నాడు. వెళ్ళాడు అక్కడికి. ఏం జరిగిందో మీకు కథ తెలుసు కదా. సాగుబడి తీసి మూశాడు బకాసురుడిని. సరే ఆ ఊరికి పట్టిన జాజ్యం వదిలింది అని అందరూ ఆలోచించారు. కానీ అసలేం జరిగిందో మీకు తెలుసా? ఒకే నక్షత్రంలో ఐదుగురు పుట్టారు. భీముడు, బకాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు ఒకే నక్షత్రంలో పుట్టారు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, భవిష్యత్తు ఏం చెప్తుంది అంటే, ఈ ఐదు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఒకడు మాత్రము మిగతా వాళ్ళకంటే చివరికి వస్తాడు. ఈ ఐదుగురులో ఎవడు ముందు వాళ్ళల్లో ఒకడిని చంపితే మిగతా ముగ్గురు కూడా వాడి చేతిలోనే చచ్చిపోతారు. ఇదేం తెలియదు పాపం భీముడికే, వాళ్ళకి కృష్ణుడికి తెలుసు. అంతేట ఏం చేశాడు? ఎస్ఎస్ఐ చేయించాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎస్ఎస్ఐ చేయమంటే మీరు ఎంత కోపం వస్తుందో మీకు చేస్తారా? మీలో ఎవరైనా గడుచుని చేయరు. మన మేధ అలాంటిది పోనీలే, మాస్టర్ చూశారా ఏమిటి చేస్తామని కూడా అనే దమ్ము లేదు. అంతేట ఏం చేయించాడు భీముడు? ఎవరిని ముందు చంపుతాడు మిగతా ముగ్గురు కూడా భీముడి చేతిలో చచ్చిపోతారు. దుర్యోధనుడు బలరాముడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి శిష్యుడు, ఆయుధ విద్యలో ఆరు తేరినటువంటి వాడు, గ్యారంటీ ఇవ్వను భీముడు దుర్యోధనుడు ఎవరు దెబ్బలాడుకుంటే ఎవరు చెప్పుకుంటాడు అని. జరాసంధుడు మహావీరుడు, అనేక యజ్ఞాలు చేసిన వాడు, రుద్రహోమాలు చేసినటువంటి వాడు, భైరవుని ప్రత్యక్షంగా సాధన చేసినటువంటి వాడు, వాడితో భీముడు తలపడితే ఎవరు గెలుస్తారో చెప్పలేము. కీచకుడు అప్పటికే ఆరు చేరినటువంటి సేనాధిపతి, అనేక యుద్ధాలు గెలిచిన భీముడు, ఇంకా చిన్న కుర్రాడు అప్పుడు, ఇంకా చాలా చిన్నవాడు కీచకుడు, అప్పటికే చాలా యుద్ధాలు అడిగి చేసి ఆరు చేరినటువంటి ఎక్స్పర్ట్ సమాధానం. వాడితో మళ్ళా భీముడు తలపడితే ఏమవుతాడో చెప్పలేము. ఓటమి గెలుపు చెప్పలేము, ఎవరూ చెప్పలేరు. నిజంగా కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ గెలుపు వస్తుంది అని తెలుసుంటే 11 అక్షోహిణీలు కృష్ణుడికి ఎదురకుండా నిలుచుని ఉండేవి కాదు. అది గుర్తుంచుకోండి, మనలాంటి మేదే అక్కడ కూడా. కృష్ణుడికి విరుద్ధంగా నిలుచున్నారు మనుషులు. భీష్ముడు మహాభక్తుడు, ఎదురకుండా కృష్ణుడు రథం మీద నిలుచుని కూర్చుని, నేను పాండవ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాను అంటే భక్తుడు ఏం చేయాలి అసలు? వచ్చేయాలి కదా, నువ్వు భక్తుడివి కదా, అంటే ఈయన పోజ్ ఏం కొట్టాడు? భీష్ముడిని నేను, ఆయన పేరు భీష్ముడు కాదు, అసలు పేరు నాకు గుర్తులేదు, భీష్ముడు అని. ఎందుకంటే భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కనుక. నేను ప్రతిజ్ఞ చేశాను, నేను కౌరవులను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటానని. అంటే దానికి ఈయన చేసి మార్గం చూపించాడు కృష్ణుడు. శస్త్రం ముట్టుకోను అని కదా చెప్పాడు. మరి భీష్ముడు విజృంభిస్తే ఏం చేశాడు? పట్టుకున్నాడు శస్త్రం. మళ్ళా అర్జునుడు, పాపం నాకు తిరుగుచేటయ్యా బాబు, నేనుండగా నీ చేత అస్త్రం పట్టించానంటే అప్పుడు శాంతించి కూర్చున్నాడు. అప్పుడైనా భీష్ముడికి బుద్ధి రావాలి కదా. కృష్ణుడే తన ప్రతిజ్ఞ భంగం చేసినప్పుడు చెడుకి హాని జరిగితే మంచికి హాని జరుగుతోంది. భీష్ముడు విజృంభిస్తున్నాడు కనుక మంచి వైపు ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోతారు కనుక, మంచి ఓడిపోకూడదు కనుక, నా ప్రతిజ్ఞ పోతే పోనీగాక. అయినా బుద్ధి రాలే, మేధ లేదు, అహంకారంతో మేధ పోతుంది. మీరు నమ్మిందే కరెక్ట్ అని ఆలోచిస్తారు తప్ప అసలు పక్కవాడు ఏమంటున్నాడో అని ఆలోచించాం. అందుకే చాలా సార్లు నాతో చాలా మంది అవుతే, మాస్టర్ ఫలానా పుస్తకాలు అలా ఉంది కదా, నేను చదవలేదయ్యా, గొడవైంది, ఆ పుస్తకంలో ఉంది, ఈ పుస్తకంలో, ఏ పుస్తకంలో ఏముంది, నువ్వు మొదలెట్టు, ముందు మొదట అడుగులు వేయటం మొదలెట్టు నువ్వు. అంచేత ఆ దైవీ సంకల్పంతో ఎప్పుడైతే పాండవులు తమని తామను మలిచేస్తున్నారో, అడుపు తినేటటువంటి పరిస్థితుల్ని ఎలా మలిచాడు అతను? పాండవ విజయానికి బీజాలు అక్కడే పడ్డాయి. అవునా కదా, బకాసురుడు ఎప్పుడైతే చచ్చిపోయాడు, గ్యారంటీగా భీముడి చేతిలో దుర్యోధనుడు చచ్చిపోతాడు, జరాసంధుడు చచ్చిపోతాడు, కీచకుడు చచ్చిపోతాడు అని కన్ఫర్మ్ అయిపోయింది అక్కడ. అసలు అంటే అసలు పాండవ విజయం ఏ పరిస్థితుల్లో వచ్చింది? అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, అడుక్కునే తింటున్నాము, ఉండటానికి కూడా నీడ లేకపోతే ఎవరి ఇళ్లలోనో అరుగు మీద మేము జీవిస్తున్నాము అనుకునేటటువంటి దుస్థితి పాండవులకి విజయం చేకూర్చింది. మరి ఆ బుద్ధి తెచ్చుకోండి, మీరు అవగాహన తెచ్చుకోండి. మీకు ఏ కష్టాలు వచ్చినా ఖచ్చితంగా ఆ గురువు ఇచ్చాడే అని నువ్వు నమ్మితే, అది ఆ గురువు యొక్క ప్రసాదము అని నువ్వు నమ్మాలి. నీ ఆచరణలో బాధ ఉంటుంది, కుంతిదేవి ఏడ్చింది, అడుగు తింటంలో వాళ్ళే సుఖపడ్డారని నేనేమంటే, కానీ మానసికంగా అది ప్రసాదంగా స్వీకరించాడు గురువు యొక్క అనుగ్రహం అది. ఎందుకు అలా చేశాడు? చేయని ఏం చేశాడు? ఆ ఒక్క నెల రోజులలో మొత్తము భారతదేశ భవిష్యత్తు మార్చగలిగాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే నేను ఉన్నటువంటి పరిస్థితులు నాకు నచ్చినా నచ్చకపోయినా అది భగవత్ సంకల్పమే అనుకునే మానసిక స్థితి కలిగినటువంటి పాండవులు ఉన్నారు కనుక. అంచేత మనమందరము ఆ స్థితిలోకి ఉండాలి, అది నేర్చుకోండి. బాధ ఉంటుంది, మీరు సుఖంగా ఉంటారని నేను అంటనే, ఎలా సుఖంగా ఉంటారు? సుఖంగా ఉండమని నేను చెప్పటమే. ఆ పరిస్థితుల్ని మీకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని ప్రసాదంగా స్వీకరించండి, గురువు యొక్క అనుగ్రహంగా స్వీకరించండి. అది యోగ విద్య యొక్క మొదటి మెట్టు, మొదటి మెట్టు అది. అలా చేయగలిగినటువంటి వాడే గురువులకి సంబంధించినటువంటి యోగ విద్యలో వెళ్తాడు, లేకపోతే వాళ్ళు రాక్షసులు అవుతారు. రావణాసురుడు అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు, హిరణ్యకశ్యపుడు అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు, రాక్షసులందరూ చేశారు, ఋషులు తపస్సు చేశారు కదా. ఇంకా రావణాసురుడి యొక్క తపస్సుకి వాల్మీకి గత్యంతరం లేక రాశాడు ఆ మాట. ఎందుకంటే ఋషులు అబద్ధం చెప్పలేరు కనుక. రావణాసురుడు అటువంటి ఒక అద్భుతమైనటువంటి వచ్చి నభుతో నభవిష్యతి అన్నాడు. మరి పుట్టాడు అలాంటి వాడు, అసంభవం అన్నాడు. అది అసంభవం అంటే ఇంకా అసంభవం, మరి రారు ఎవరు? ఎందుకు రారు అంటే అతనికి ఒక చిన్న కోరిక ఉంది, స్వర్గానికి మెట్లేద్దామని. ఆ సామర్థ్యం ఉంది అతనికి. చేసుకుంటే ఎంత బాగున్నావు, ఏమో ఇప్పుడు టికెట్లు పెట్టేవాళ్ళేమో, అందరినీ వెళ్ళనిచ్చేవాళ్ళం కాదేమో, కానీ స్వర్గానికి మెట్లు పెట్టేసుంటే అసలు ఈ సాధనలు ఉండవలసినటువంటి పని లేదు, ఏమీ ఉండేది కాదు. కానీ అది చేయలేదు అతను. రేపు చేద్దాంలే, లేచి రేపు చేద్దాంలే, మీరు కూడా అదే కదా అనుకుంటూ ఉంటారు, రేపు ఆసనాలు చేద్దాంలే, రేపు ప్రాణాయామం చేద్దాంలే, ఇవాళకి సిగరెట్ ప్యాకెట్ అయిపోయి ఇవాళకి బాటిల్ పాలిష్ చేసేస్తే రేపటి నుంచి మొదలెడదాం. రావణాసురుడు అదే అనుకున్నాడు, చచ్చాడు. అనామకమైన ఇప్పటికీ కూడా అతన్ని ఆనందంగా భక్తిగా ఏం చెప్పుకోం, అసహ్యంగా పనికిరానికి చవట దద్దమ్మగా చెప్పుకుంటూ ఎలాంటి వాడిని నభుతో నమవిస్తే, అంత మహాపండితుడు, అంత గొప్ప వ్యక్తి మరి రాడు అని. కానీ ఈ విషయం తన గురించి తనే చెప్పుకున్నాడు రావణాసురుడు. రావణ వధ జరిగిపోయి శరీరం అలా పడి ఉంది, ఇంకా ప్రాణం పోబోతోంది. ప్రాణం పోబోతూ ఉంటే లక్ష్మణుడు పిలిచాడు రాముడు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి మరి చరిత్రలోనే రాడు, మానవజాతి చరిత్రలోనే రాడు. అంచేత లాస్ట్ మినిట్ లో ఆయన చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే ఆ జ్ఞానం నువ్వు నేర్చేసుకో బాబు అని. రైట్ అన్నా వెళ్తానన్నాడు, వెళ్ళిపోతున్నాడు. రా వెనక్కి అన్నాడు. ఎక్కడి నుంచి ఉంటావు, జాగ్రత్త, శిరస్సు రేపు నుంచోవద్దు. జ్ఞానం సంపాదించదలుచుకున్నవాడు ఎప్పుడూ కాళ్ళ వైపే ఉండాలి. అందుకే గురువు యొక్క కాళ్ళనే చూస్తాం, కాళ్ళనే దర్శిస్తాం మనం. శిరస్సు వైపు నువ్వు సమాన స్థాయిలో కూర్చుని గురువుతో ఈనాడు, గురువు ఏమో నుంచుని ఉంటాడు, శిష్యులు కూర్చుని ఉంటారు. కర్మ ఎలాంటి ఎడ్యుకేషన్ మీరు చూసుకోండి. అసలు గురువుకి ఎలా మర్యాద ఇవ్వాలో కూడా తెలియనటువంటి దేశంలో ఉన్నాం మనం. ఎలాంటి దేశము, గురువుల్ని తండోపతండాలుగా సృష్టించినటువంటి దేశంలో. కర్మ, ఆ ధర్మస్థ గ్లాని ఎలా జరిగిందో మీరు చూశారు ఎప్పుడైనా క్లాస్ రూమ్ లో తగ్గండి, ఖచ్చితంగా గురువు నుంచుని ఉంటాడు శిష్యులు. చాలా మంచిది, కంటిన్యూ చేయండి అది. ఇవి ఇలాగే ఉంటాయి మన దేశం, మన పరిస్థితులు, మరి సవరించుకోవాలి మీరు అది. అంచేత రావణాసురుడు యొక్క కాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు నువ్వు, సరే వెళ్ళాడు. అడిగితే కళ్ళ మన్నీళ్ళు వచ్చాయట రావణాసురుడికి. ఖచ్చితంగా రాముడే నిన్ను పంపించి ఉంటాడు. శత్రువులో ఉన్నటువంటి మంచితనాన్ని కూడా గుర్తించి ఆ మంచితనాన్ని ఉపయోగించుకునేటటువంటి ధీరత్వము రాముడికి మాత్రమే ఉంటుంది. నేను అనుకుంటూనే ఉన్నాను ఖచ్చితంగా పంపిస్తాడని, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను, నేను రెండు పనులే చేశాను, మంచిని తక్షణం చేయలేదు, చెడుని తక్షణం చేశాను, అంతే నేను చేసింది. ఇది గుర్తుంచుకోండి, మంచి చేద్దాము అనుకుంటే తక్షణం చేశాను. ఇవాళే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే మీరు వెళ్ళిపోయాక ప్రాణాయామం గురించి అడుగుతాను మాట్లాడు అన్నారు. నేను చెప్పా నేను వెళ్ళిపోయాక కాదు, నువ్వు తక్షణం అడగాలి మంచిని ఎప్పుడు కూడా తక్షణం నేర్చుకోవాలి. లేకపోతే మీకు టైం దొరకదు, మీరు చాలా బిజీ. టైం కేవలం గురువులకి దేవుళ్ళకి మాత్రమే టైం ఉంది. మీరు ఎప్పుడు పడితే ఎప్పుడు పలకటానికి మీకు అసలు టైం లేదు. గురువుల్ని చూడటానికి, దాన్ని చూడటానికి గురువులకి అసలు టైం ఉండదు. వాళ్ళు ఉద్ధి గ్రహము గురువులకి అప్పచెప్పబడినటువంటి బాధ్యతలో అతి చిన్నదైన బాధ్యతను గుర్తుంచుకోండి. నేను చెప్పిన మాట చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. పృథ్వీ గ్రహము అన్నాను నేను, మానవజాతి అనలే. పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని ఒక లైన్లో పడేసేటటువంటి బాధ్యత గురువులది. వాళ్ళ యొక్క పనిలో 1/7 వంతు మాత్రమే, మిగతా మనకి తెలియనటువంటి 6 పనులు పెద్ద పెద్ద ఉన్నాయి వాళ్ళకి. మీ పని మాత్రమే చేయటానికి గురువు ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. ఇంతట రావణాసురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడిగా చెప్పాడు. శూర్పణఖ వచ్చింది, ముక్కు కోసాడు, చెవులు కోసాడు అని చెప్పి ఎందుకు కూర్చాడో కూడా అర్థం కాలేదు. ఈ గురు పూర్ణిమ నాడు నేను కూడా మీరు అనుమతిస్తే మీ ముక్కు చెవులు కోసేదలుచుకున్నాను. కానీ మీరు అనుమతిస్తే, మీ అనుమతితో కోస్తాను. తర్వాత మీరు మాస్టర్ నా చెవులు ఏమయ్యాయి, నా ముక్కు ఏమయ్యా అంటే నాకు తెలీదు, జాగ్రత్త. అది దీక్ష తీసుకునేవాళ్ళు రేపు ఎవరు దీక్ష తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా రాబోతున్నారట, కాస్త జాగ్రత్తగా గుర్తుండండి. దీక్ష అయిపోయాక మీ ముక్కులు పోతాయి, మీ చెవులు పోతాయి. అలా పోయాయి. శూర్పణఖకి రాముడు స్వయంగా లక్ష్మణుడితో పోయించాడు. అది ఏదో చేసేసాడు, అవమానం చేసేసాడు అని చెప్పి కోపం వచ్చి సీతని ఎత్తుకు వచ్చేసాను. నేను స్వర్గానికి మెట్లు వేద్దాం అనుకున్నాను, ఇంతవరకు వేయలేదు, ఇంకా వేయలేను. నేను నా తర్వాత ఇంకా ఎవరు వేస్తారో వేయలేరో కూడా నాకు తెలీదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తద్ ఆత్మానం సృజామ్యహం. నువ్వు మారాలి. ఆత్మానం అంటే ఆత్మ అంటే నీవు అని అర్థం. అక్కడ ఎవరికి వాడు మారాలి. పరిస్థితులు ఏం మారవు, పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్ని మీ అంతటా మీరు మార్చుకోగలిగినప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది అంటే పరిత్రాణాయ సాధూన వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే శ్వాస అని అర్థము. జంట ఎడముక్కు కుడిముక్కు, ఎడముక్కు కుడిముక్కు. అంచేత ఈ ఎడముక్కు కుడిముక్కులోంచి వెళ్తున్నటువంటి శ్వాసని మీరు ఎప్పుడైతే మార్చుకోగలుగుతారో, శ్వాసను ఎప్పుడైతే మీరు అస్త్రముగా ప్రయోగించుకోగలుగుతారో అప్పుడు అది శాస్త్రము అవుతుంది. తేడా అర్థమైంది కదా. ఒకటి ఏం చెప్పాను నేను, ధైర్యము. ధైర్యానికి మీకు జ్ఞానం అక్కర్లేదు, విద్య అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కేవలము అంతా తెలిసినటువంటి ఒక వ్యక్తి సంరక్షణలో ఉన్నాము, ఉన్నాం మనం. ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళి నేను నీకు శరణు అన్న తర్వాత నువ్వు అది మర్చిపోయినా ఏం పర్వాలే, అర్చించుకుంటాడు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొలిమి దగ్గర తన చిన్న కుర్రాన్ని ఒళ్ళో పెట్టుకుని ఒక స్త్రీ పనిచేసుకుంటుంది. మంచం మీద ఉన్నటువంటి ఆ ముసలి మామగారు ఎవరో దగ్గుతూ ఉంటే గబుక్కుని ఇచ్చింది మంచం ఇవ్వటానికి. తెలుసు కదా ఈ స్టోరీ మీకు. లేస్తే సిరిదీలో ఉన్నటువంటి సాయి ఏం చేశాడు, నిపుల చేపెట్టాడు. అంతే కాలింది. ఎందుకు కాలిందో వీళ్ళకి తెలియలే. 5-6 రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు. వచ్చే సాయి నా పిల్లవాడిని రక్షించాను అంటే ఆవిడకి తెలుసా పిల్లవాడు నిప్పులో పడబోతున్నాడని. పిలిచిందా సాయిని, పిల్లవలే నువ్వు ఒక్కసారి సాయి సిద్ధి ప్రవేశమే అన్ని దుఃఖాలకి అతీతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. మీకు తెలియదు, మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే. ఆ ధైర్యం ముందు మీరు తెచ్చుకోండి. ఒక సాయి అయినా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మీకు అదే లాభం వస్తుంది. అది మళ్ళా గుర్తుంచుకోండి. సర్వ గురుస్వరూపుడు సాయి, అలాగే ఆ గురువు కూడా సాయి స్వరూపుడే అవుతాడు. అంచేత మళ్ళా మీరు ఈ భ్రమలో పడి కొట్టేసుకోకండి, మా సాయి గొప్ప అంటే నా గురువు గొప్ప అని. అంచేత ఈ శ్వాస సంభవాన్ని యుగే యుగే అంటే అర్థం ఏంటి అంటే, మీ శ్వాసని కనుక మీరు మార్చుకోగలిగితే, మీ శ్వాస యొక్క స్వభావాన్ని మీరు మార్చుకోగలిగితే మొత్తము మీరు మారిపోతారు. దానినే నిత్య జీవితంలో యోగ విద్యగా ఇవాళ నేను మీకు చెప్తాను అన్నాను. అది చెప్పటానికి మీకు 5 రకాలైనటువంటి శ్వాసలు శరీరంలో జరుగుతూ ఉంటాయి. ఒకటి మూలాధారానికి సంబంధించినటువంటి శ్వాస. ఈ 5 పాయింట్స్ మాత్రం మీరు కాస్త ఏకాగ్రతతో వినండి. ఇంతకంటే కొంచెం శాస్త్రము అయింది ఇది, అంటే సైన్స్ అయింది. కానీ సైన్స్ అయినా అంత అవగాహనకి రానటువంటి సైన్స్ మాత్రం కాదు ఇది. మీరు కొంచెం అవగాహన చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. పరిత్రాణాయ సాధున వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 21,600 శ్వాసలు రోజుకి కనుక మీరు తీసుకుంటే ఎవడైనా కరెక్ట్గా లెక్క పెట్టుకుని వాడు ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతాడు, గ్యారంటీ. ఇది ఋషుల యొక్క వాక్కు, ఇది ఫార్ములా. యోగశాస్త్రం యొక్క, శ్వాస విజ్ఞానం యొక్క ఫార్ములా ఏంటి అంటే స్వరయోగము అని శివుడు పార్వతికి చెప్పినటువంటి శాస్త్రం ఇది. గాలి తీసుకునేటటువంటి శాస్త్రము, దానినే స్వరయోగము అని చెప్తూ ఉంటాం. అంటే ఈ స్వరయోగం యొక్క మొదటి ఆధారం మీరు గుర్తుంచుకోండి. మీరు చాలా మందికి ఇది తెలుసు, హంసను అంటాం మనం దీన్ని. రోజుకి 21,600 హంసలు ఎప్పుడైతే మీ శరీరంలో వచ్చి పోతూ ఉంటాయో ఖచ్చితంగా మీరు 100 ఏళ్ళు బతుకుతారు. తగ్గించుకున్నారనుకోండి, దీన్ని ఎంత తగ్గించుకుంటే అంత ఎక్కువ బతుకుతారు. దీనికి జువాలజీ అథారిటీ. పరమహంస యోగానంద తన ఆత్మకథలో ఈ పట్టిక ఇచ్చాడు, ఈ శ్వాస విజ్ఞానం యొక్క పట్టిక. యావరేజ్ గా 15 నిమిషాలు శ్వాస పీల్చుకునేటటువంటి ప్రాణులు అంటే మనలాంటి వాళ్ళం యావరేజ్ అది 100 ఏళ్ళు బతకాలి. నిమిషానికి తాబేలు ఏనుగ ఇలాంటివి నిమిషానికి 4 శ్వాసలు మాత్రమే పీల్చుకుంటాయి. అంటే మనం నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటే అవి ఎంత పీల్చుకుంటున్నాయి? 4 అంటే ఆల్మోస్ట్ 1/4 అంతేగా. 16 కాసలు అనుకోండి, 16 1/4 ఎంత? 4/1 అర్థమైంది కదా. మీరు చెప్పేది వినండి, దీని గురించి అవస్థపడే వాళ్ళు వేరేగా ఉన్నారు, వాళ్ళని అవస్థపడనివ్వండి. అంచేత శ్వాస ఎప్పుడైతే మీరు 4 వంతులు తగ్గించుకున్నారో ఆయుర్దాయం ఎంత పెరగాలి? 4 రెట్లు పెరగాలి అంతే కదా. అంచేత 50 ఏనుగులు 400 సంవత్సరాలు పెరుగుతాయి. కుక్కలు అవి నిమిషానికి 32 సార్లు అలా శ్వాస పీల్చుకుంటాయి. అంటే మనకంటే 4 రెట్లు ఎక్కువ స్పీడ్తో శ్వాస పంచుకుంటాయి. వాటి ఆయుర్దాయము 25 సంవత్సరాలు 16 సంవత్సరాలు. అంటే ఏంటి ఆయుష్? శ్వాస వేగం పెరిగితే తగ్గుతుంది, వేగము తగ్గితే శ్వాస యొక్క వేగము ఆయుర్దాయము పెరుగుతుంది. మన సైన్స్ చదవాలి, సైంటిఫిక్ లాంగ్వేజ్ లో జరగాలి అంటే ఏం చెప్తా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే అది పెరుగుతుంది. ఏంటి ఇది అది అంటే ఒకటి శ్వాస, ఒకటి ఆయుష్. శ్వాస తగ్గితే ఆయుష్ పెరుగుతుంది, శ్వాస పెరిగితే ఆయుష్ తగ్గుతుంది. ఇది ఒక గ్యారంటీ స్టేట్మెంట్ గా భారతీయ యోగ విధానం చెప్తోంది. అంచేత రేపు కంప్యూటర్ సైన్స్ అది డెవలప్ అవుతే, ముఖ్యంగా మీలో ఈ విధానంలో ఆలోచించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు చేసుకోండి, పిల్లవాడు పుట్టగానే వాడు ఎన్ని శ్వాసలు తీసుకున్నాడు అనే యంత్రాన్ని కనుక మీరు పెట్టేయగలిగితే మీరు చెప్పేయచ్చు వాడు ఖచ్చితంగా ఏ రోజు తెచ్చుకుంటాడు. శ్వాస కౌంట్ డౌన్ సార్ పుట్టగానే మొదలైపోతాను, 1, 2, 3, 4, 5, 10,000, 20,000, 30,000 అలా రోజుకి 21,600 తీర్చుకుంటూ ఉంటే 100 ఏళ్ళు బతుకుతాడు. దానికి విరుద్ధంగా ఉంటే మీరు లెక్క వేసుకుని ప్రపోర్షనల్ గా చెప్పేయగలుగుతారు కనుక. మరి ఆ విద్య రేపు మీలో ఎవరైనా డెవలప్ చేస్తారేమో, మీరు డెవలప్ చేయలేకపోతే ఎవడో ఒకడు చేస్తాడు, దాన్ని మీరు ఉపయోగించుకుంటారు. ఈ శ్వాసను అవగాహన చేసుకోవడానికి, ఈ శ్వాస ఆధారంగా నిత్య జీవితంలో మనకి ఏ విధమైనటువంటి లాభాలు కలుగుతుందో ఇవాళ అర్థం చేసుకుందాం. రేపు శ్వాసను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఈనాడు ప్రపంచాన్ని మానవ జాతిలో 5 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే పొలిటీషియన్, రాజనీతిజ్ఞులు, నేతలు, లీడర్స్. యోగ శాస్త్రంలో నేతలు అంటే పొలిటీషియన్స్ అవ్వాలనే రూల్ లేదు. లీడర్షిప్ క్వాలిటీ ఎవరికుంటే వాడు నేత. ఎవడైనా కావచ్చు, చిన్నపిల్లల్లో ఆడుకుంటున్నప్పుడు ఆ లీడర్షిప్ క్వాలిటీని చూశాడు చాణక్యుడు. ఎవరి యొక్క లీడర్షిప్ క్వాలిటీని చూశాడు తెలుసా మీకు? చాణక్యుడు. చంద్రగుప్తుడు యొక్క లీడర్షిప్ క్వాలిటీని చూశాడు, దాన్ని ఉపయోగించేసుకున్నాడు నిత్య జీవితంలో ఉపయోగం. గురువుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని గమనించగలరు, దాన్ని బట్టి మీ పని జరుగుతుందో లేదో వాళ్ళు చెప్పగలరు. ఒకవేళ జరగటానికి అననుకూలమైనటువంటి పరిస్థితులుంటే మీ శ్వాసను ఎలా మార్చుకోవాలో చెప్తారు. ఎలా మార్చుకోవాలని చెప్తారు? శ్వాసను మీరు మార్చుకోలేరు, ప్రాణాయామం మీరు చేయలేరు కనుక. మీ శ్వాసను ఒక విశేషమైనటువంటి పద్ధతిలో మార్చేటటువంటి మంత్రాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. రామాయణం మీ శ్వాసను ఒకలాగా మారుస్తుంది. మహాభారతం మీ శ్వాసను ఒకలాగా మారుస్తుంది. దుర్గాసప్తశతి మీ శ్వాసను ఒకలాగా మారుస్తుంది. పతంజలి యోగ సూత్రాలు మీ శ్వాసను ఒకలాగా మారుస్తుంది. భగవద్గీత 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం మీ శ్వాసను ఒకలాగా మారుస్తుంది. అంటే ఏమీ మీరు చేయలేకపోతే భగవద్గీత యొక్క 18వ అధ్యాయంలో ఏదో ఒక అధ్యాయం చేసుకోండి. ఇంతలా పుస్తకం ఉంది గీతామకరణం, విన్నారా పేరు మీరు? గీతామకరణం. అందులో మలయాళ స్వామివారు చాలా అద్భుతంగా ఇచ్చారు ఏ అధ్యాయం శ్వాసను ఎలా మారుస్తుందో. కానీ శ్వాసను ఎలా మారుస్తుందో అని శ్వాస గురించి ఆయన మాట్లాడలేదు. మరి దేని గురించి మాట్లాడారు? ఇప్పుడు నేను చెప్తున్న దాని గురించి మాట్లాడారు. లీడర్షిప్ క్వాలిటీ కావాలి అంటే నా మాట అందరూ వినాలి. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి పిల్లవాళ్ళు నా మాట వింటం లేదండి, స్నేహితులు నా మాట వింటం లేదండి, కుటుంబ సభ్యులు నా మాట వింటం లేదండి. దానికి కారణం ఏంటి అంటే మీ మూలాధార చక్రంలో ఉండవలసినటువంటి శ్వాసలు కరెక్ట్గా లేవు. ఇక్కడ ఒక విషయం చెప్పాక మళ్ళా ఈ పాయింట్కి వస్తాను. నిన్న మిమ్మల్ని చూసుకురమ్మని చెప్పాను ఈ 5 చక్రాల గురించి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము అనాహతము నిశ్చంతి. మూలాధారం అంటే పృథ్వీతత్వం, స్వాధిష్టానము అంటే జలతత్వం, మణిపూరకము అంటే అగ్నితత్వం, అనాహతం అంటే వాయుతత్వం, నిశ్చద్ధి అంటే ఆకాశతత్వం. ఈ మొత్తము ప్రపంచము ఈ ఐదు తత్వాలతోనే ఆధారపడి ఉన్నది. ప్రపంచము, ఈ ప్రపంచంలో ఏ తత్వం యొక్క ఆధిక్యత ఎక్కువ ఉంటే వాడు ఆ విధమైనటువంటి వ్యక్తిత్వంగా మారుతాడు. పృథ్వీతత్వం ఎక్కువగా ఉన్నటువంటి వాడు నేత అవుతాడు. ఇది గుర్తుంచుకోండి మీరు. పృథ్వీతత్వము ఎవరి శరీరంలో ఎక్కువగా ఉంటుందో వాడు లీడర్ అవుతాడు. నా విష్ణు పృథ్వీపతే, విష్ణు అంశ లేకుండా ఎవడు పృథ్వీపతి కాలేడు, లీడర్ కాలేడు. పృథ్వీతత్వము అంటే ఏ చక్రము? మూలాధార చక్రం. అంచేత నీ మాట ఎవడు వింటం లేదు, మూలాధార చక్రం కరెక్ట్ గా లేదు. లీడర్స్ వాడి చదువు రాదండి, ఇది రాదండి, అయినా అందరూ వాడి మాట వినిస్తున్నారండి. వాడి గొప్పతనం ఏం లేదు, ఏ పూర్వజన్మ సుకృతం వల్ల వాడి యొక్క మూలాధారం యాక్టివ్ గా ఉన్నది. అంచేత మీ పిల్లవాడిని నేత చేయాలి అంటే మీరు ఏ విధమైనటువంటి విద్య వాడికి నేర్పాలి? మూలాధార చక్రానికి సంబంధించినటువంటి విద్య మీరు నేర్పగలిగితే అక్బర్ చదువు రాదు. అక్బర్కి, అక్బర్ ది గ్రేట్ అనిపించు, అశోకుడికి చదువు రాదు. చాలా మంది లీడర్స్కి చదువు రాదు. మనలో మన మాట కాస్త గట్టిగా మంటే బాగుండదు. గురువుకి చదువు రాదు. రామకృష్ణ పరమహంస 5వ క్లాస్ కంటే ఎక్కువ చదువుకోలేదు. వాళ్ళకి చదువు అంటే భయం ఏమో కూడా. 7వ క్లాస్లో ఏదో చదువుతున్నప్పుడు సత్సా ఇంటికి వచ్చి ఇంకా నేను చదవనుకో అన్నాడు, ఎందుకంటే నా భక్తులు పిలుస్తున్నారు అన్నాడు. బాగా చదువుకున్నటువంటి గురువుని ఈ మధ్య కాలంలో రావటం మొదలెచ్చారు అరవిందో. మళ్ళా శ్రీరామ శర్మాచార్యని కూడా చదువు ఉందో లేదో మనకి తెలియదు. ఎందుకంటే డిగ్రీలు లేవు, చదువు మాత్రం అద్భుతంగా ఆయన చదివాడు. మద్రాస్ స్టేట్ రీజనల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివాడు. బాంబే మహారాష్ట్రలో ఉన్నటువంటి రీజనల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివాడు. ఢిల్లీలో చదివాడు, కలకత్తాలో చదివాడు, అన్ని పుస్తకాలు కూడా. అంటే చదువు రాదు అని అన్నాం కానీ టెక్నికల్ గా ఆయన ఉద్యోగం సంపాదించుకోలేడు, డిగ్రీ లేవు. అర్థమవుతుందా? అంచేత పృథ్వీతత్వము ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళ మాట పృథ్వీతత్వము తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చచ్చినట్టు వింటారు. నిత్య జీవితంలో ఇది మీకు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. మరి పృథ్వీతత్వాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? మీరు ఆచరించటం ఇప్పుడు నేను చెప్పలేను, కానీ కరెక్ట్గా పొద్దున్న 6 గంటల నుంచి, పొద్దున్న 6 గంటల 45 నిమిషాల వరకు మానవ జాతి యొక్క, సమస్త మానవ జాతి యొక్క శ్వాస కూడా పృథ్వీ చక్రంలో తిరుగుతూ ఉంటుంది 600 సార్లు. ఇది యోగ విద్య యొక్క స్టాండర్డ్ నియమాలు. 60 సెకండ్లు అవుతే 1 నిమిషం అయిపోతుంది, 60 నిమిషాలు అవుతే 1 గంట అయిపోతుంది, 24 గంటలు అవుతే 1 రోజు అయిపోయినట్టే. ప్రతిరోజు పొద్దున్నే 6 గంటల నుంచి 6 గంటల 45 నిమిషాల వరకు, 45 నిమిషాల వరకు పృథ్వీతత్వము చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రతి వాళ్ళది. చేత లీడర్షిప్ క్వాలిటీ కావాల్సినటువంటి వాళ్ళు ఆ టైంని వినియోగించుకోవాలి. ఎలా వినియోగించుకోవాలి అన్నది ఇంత సులభంగా ఇక్కడ నేను చెప్పలేను. కానీ పృథ్వీతత్వం మీలో ఎవరిలో ఎక్కువ ఉన్నది మీరు చాలా ఈజీగా చెప్పేయవచ్చు. చిన్నప్పటి నుంచి మీకు కనిపిస్తూ ఉంటుంది అది. చిన్నవాడైనా వాడి మాట వినాలనిపిస్తుంది. కుటుంబంలో మీరు చూసి ఉంటారు, మగవాళ్ళు కానీ ఆడేవాళ్ళు కానీ 15-16 ఏళ్ళ పిల్లవాడు అక్కడ ఉంటాడు, పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, అందరూ వాడు చెప్పిన మాట వింటూ ఉంటారు, వాడిని సలహా అడుగుతూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా అది? అంటే అర్థం ఏంటి, వాడిలో ఏముందన్నమాట, వాడిలో గీత ఆమెలో. లేకపోతే మళ్ళీ కొంతమంది ఏంటి అస్తమానం వాళ్ళలోనే అంటారు. అంటే ఇద్దరిలోనూ వృద్ధితత్వం ఎప్పుడు ఎక్కువ ఉంటే అక్కడ లీడర్స్ అవుతారు. రెండు, మన అందరికీ కావాల్సింది ఇప్పుడు స్వాధిష్టాన చక్రము, జలతత్వము, ఎకానమీ, వ్యాపారవేత్తలు. ధనము సంపాదించాలి అంటే స్వాధిష్టాన చక్రం జాగ్రత్తమై ఉండాలి, లేకపోతే డబ్బు సంపాదించలేరు మీరు. ఆ తేడా ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చాక చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే ఎంఎస్సీ డిగ్రీ, ఒకే జ్ఞానము, కొందరు గంటలు గంటలు స్టడీ అవర్స్ అది అని చెప్పి 600, 1000 రూపాయలు, 2000 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నారు నెలకి. అదే కెమిస్ట్రీ చెప్పి 1 లక్ష సంపాదించే వాళ్ళు ఉన్నారు. సబ్జెక్ట్ ఒకటే, వాడు ఎక్కువ తెలివైన వాడు, వీడు తక్కువ తెలివైన వాడు అనుకోకండి. ఎంఎస్సీ చదివిన తర్వాత అందరికీ సమానమైన జ్ఞానం ఉంటుంది తప్ప ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. ఎక్కువ తక్కువ ఎక్కడ ఉంది అంటే స్వ అధిష్టాన చక్రము. అధిష్టానము అంటే మాస్టరీ, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మాస్టరీ. ఈ స్వాధిష్టాన చక్రము యొక్క ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే సర్వ సంకల్ప సన్యాసి. ఈ సంకల్పాలన్నీ కూడా గురువు యొక్క సంకల్పం అని ఇందాక నేను చెప్పానే, ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని గురువు ఉంచినా కూడా ఖచ్చితంగా అది నీ యొక్క కృపే అనేటటువంటిది నోటితో అంటాం కాదు, మీకు ఆ పులకింత రావాలి. అది ఎవరికోతే వస్తుందో వాడు ధనాన్ని సంపాదించుకోగలుగుతాడు. గుంటూరులో 5వ క్లాస్ చదివినటువంటి ఒక వ్యక్తి, 6 ఏళ్ల కిందట కలిశాడు నన్ను. మొన్న ఎప్పుడో ఏదో పరిస్థితుల్లో ఆయన కలుస్తాయని చెప్పాడంటే, మాస్టారు వ్యాపారం పెద్దగా వృద్ధి సహాయత లేదండి 2 ఏళ్ల బట్టి అన్నాడు. ఏమైందన్న, కిందట 2 ఏళ్ల కిందట నేను 1 కోటి 25 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, లాస్ట్ ఇయర్ 1 కోటి 25 లక్షలే కట్టాను, ఈ సంవత్సరం కూడా ఏంటో 1 కోటి 25 లక్షలే ఇన్కమ్ ట్యాక్స్ కట్టున్నా కానీ అంతకంటే ఎక్కువ కట్టలేకపోతున్నాను. ఆయన బాధ అయింది, ఆయన బాధ అర్థమైందండి. కలశము అంత చేయలేకపోయినా ప్రతిరోజు మన ఇళ్లలో కలశంలో నీళ్లు పెట్టుకుంటాం, దీపం వెలిగించి ఉంటాం దాని పక్కన, అదే ధనాన్ని ఆకర్షిస్తుంది. కానీ దీపాన్ని అది పెట్టి వెళ్ళిపోతాం మనం, దీపాన్ని అది పెట్టి అక్కడ కూర్చోవాలి. మీరు మీ స్వాధిష్టానాన్ని జాగృతం చేసుకునేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి. 6 గంటల 40 నిమిషాలు శ్వాస స్వాధిష్టాన చక్రం జరుగుతుంది, 6000 శ్వాసలు జరుగుతాయి. అలాగే మణిపూరక చక్రంలో 6000 శ్వాసలు జరుగుతాయి, అనాహత చక్రంలో 6000 శ్వాసలు జరుగుతాయి. మొత్తము ఎంతయ్యాయి? 18000 శ్వాసలు ప్లస్ 600 శ్వాసలు. ఇంకా మిగిలింది ఏంటి మనకి? విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారణం. అక్కడ 1000 శ్వాసలు జరుగుతాయి. 18000 ప్లస్ 3000 21600 శ్వాసలు రోజు మొత్తంలో జరిగిపోతాయి. ఈ టైమింగ్స్ మీకు గుర్తుండాలి. ఆ టైమింగ్స్ ప్రకారం మీ జీవితాన్ని మార్చాలి. మారుస్తే ఏ విధమైనటువంటి లాభం వస్తుందో నేను చెప్పాను కదా. మొట్టమొదటి మీరు గుర్తుంచుకోండి, మీ చుట్టూరా, మీ స్నేహితుల్లో, మీ పిల్లలలో ఎక్కడెక్కడ లీడర్షిప్ క్వాలిటీ ఉంటుందో అక్కడెక్కడ ఏ చక్రం యాక్టివ్గా ఉందన్నమాట. వాళ్ళు పొద్దున్న 6 గంటల నుంచి 40 నిమిషాల వరకు ఏం చేస్తారో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. 2వది ధనం గురించి చెప్తూ నేను ఇది చెప్పాను. ధనం మొత్తము మీ స్వాధిష్టాన చక్రం మీద ఆధారపడి ఉంటుంది, జలతత్వం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత ధనవంతులు అవుతారు. స్వాధిష్టాన చక్రం, నీళ్లు తాగితే ఖచ్చితంగా స్వాధిష్టాన చక్రం మీద ప్రభావం వస్తుంది కదా. అదేంటోనండి, మంత్రి సత్యనారాయణ రాజు గారు 5 లీటర్ల నీళ్లు తాగితే ఆరోగ్యం వస్తుందన్నారు, మీరేమో ధనం వస్తుందంటున్నారు. ఎక్కడో మీ ఇద్దరికి పోటీ పడేటట్టుంది. మా ఇద్దరికి ఏమీ పోటీ పడదు. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ నథింగ్ ఈజ్ లాస్. ధనం కోల్పోయామనుకోండి ఏమీ పోలేదన్నాడు ఒక మహావ్యక్తి. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్. ఆరోగ్యం పోయిందనుకోండి కొంత పోయింది. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. శీలం పోయిందనుకోండి, చరిత్ర జీవించే విధానం లేదనుకోండి మొత్తం పోయింది. అంచేత నీళ్లు ఎక్కువ తాగితే ఆరోగ్యం వస్తుందంటే ధనం వచ్చినట్ట రాదట, ధనం వచ్చినట్టే. అంచేత ఆయన చెప్పిందే రైతే, నేను చెప్పిందే రైతే, దృష్టికోణం కరెక్ట్ గా ఉంచుకోండి. అంచేత గురువులు ఎప్పుడూ తప్పు చెప్పరు, మీరు గల్లంత అవుతారు. గల్లంత అవ్వకండి. ఒకటి ఇప్పుడు ఒక ఫార్ములా గుర్తుంచుకోండి, గురు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏమి చెప్పినా కరెక్టే అని మీరు అనుకుంటే సమన్వయం చేసేసుకోగలుగుతారు. అంచేత కనీసము 3 లీటర్ల నీళ్లు, మినిమం మాక్సిమం 5 లీటర్ల నీళ్లు రోజు కనుక మీరు తాగితే ఖచ్చితంగా మీకు ధనము లభిస్తుంది. పూర్వకాలంలో ఋషులందరూ కూడా ప్రవహించే నది ఒడ్డున ఉండేవారు. ఇప్పటికీ కూడా మీరు గమనించుకోండి, కొంచెం ధనంగా డబ్బు ఎక్కువ ఉన్నటువంటి నగరాలన్నీ కూడా ఎక్కువగా సముద్రపు ఒడ్డున కానీ నది ఒడ్డున కానీ ఉంటాయి ఎక్కువగా. అపవాదుగా ఏదో ఒకటి ఉండవచ్చు, ఆ అపవాదుగా ఉన్న దాంట్లో ఇంకో కారణం ఏదో కనిపిస్తుంది నీళ్ళకి, అండర్ గ్రౌండ్ వాటర్ అక్కడ ఎక్కువ ఉంటుందేమో. అంచేత నీటికి ధనానికి ఉన్నటువంటి సంబంధం మీరు చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ధనం సంపాదించదలుచుకున్నటువంటి వాడు ముందు స్నానం చేయటం నేర్చుకోవాలి. మనకెవరికి కూడా స్నానం చేయటం అసలు రాదు. అంచేత ఈ స్నానం చేయటంలో కనీసం 6
బకెట్ల నీళ్లు మన నాకు తెలియదు ఇప్పుడు ఒంగోలు అన్ని నీళ్లు వస్తున్నాయో లేదో. మాస్టారు మీరు చెప్పారు, మా ఇంట్లో 10 మంది ఉన్నాం, ఒక్కొక్కళ్ళు 6 బకెట్లు 60 బకెట్లు చూసుకోండి మీ వీలు బట్టి, అతిగా ఏం చేసుకోక్కర్లేదు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు మొట్టమొదటి మీరు మీ స్టమక్ దీన్ని రబ్ చేసుకోవాలి బాగా, మసాజ్ నీళ్లతో మసాజ్ చేసుకోండి. ఇంకా సింపుల్ గా చెప్పదలుచుకుంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీళ్లను సబ్బుగా వాడండి, సబ్బు వాడకండి. ముందు నీళ్లని సబ్బుగా వాడి బాగా మీ శరీరాన్ని నీళ్లతో రుద్దుకోండి. అఘమర్షణ అంటాం దీన్ని. యజ్ఞానంతరము కూడా మనం అంతా కూడా షార్ట్ కట్ కనిపెట్టేశాం, భగవంతుడు కూడా షార్ట్ కట్ కనిపెట్టేశాడు. ఒక కోర్టులో లాయర్ అడ్వైజ్ ఇచ్చాడు తన ఏమంటారు క్లయింట్ కి, జడ్జి కానీ ఎవరు కానీ ఏం అడిగినా కూడా బెబ్బెబ్బే అని అన్నాడు. రైట్ అంటాను అన్నాడు. కోర్టులో గెలిచాడు, బయటకు వచ్చాడు, లాయర్ ఫీజ్ అడిగాడు, బెబ్బెబ్బే అని. అలాగే మనం అపవిత్ర పవిత్ర సర్వావస్థ ఒక చుక్క నీళ్లు, నీళ్లు లేకపోయినా పర్వాలేదు. ముందు 3 రకాలుగా నీటిని మీరు ఉపయోగించుకుని, నేను దాన్ని ఉపయోగించుకున్నాను అని గుర్తు చేసుకుంటారు ఈ సాధన చేస్తున్నప్పుడు. కరెక్ట్గా చేయలేదనుకోండి ఆపేసి మళ్ళా చేసిరండి స్నానం. అంతే తప్ప స్నానం చేయక్కర్లేదండి, నేను ఇలా జల్లేసుకుంటానండి. చెత్తగా ఎక్స్ట్రీమిటీస్ పరిస్థితులు పూర్తిగా అనుకూలించకపోతే ఓకే, లేకపోతే స్నానము వలె చేయాలి. స్నానం చేసి వచ్చిన తర్వాత మీ మానసిక శారీరక స్థితి ఎలా ఉండాలి అంటే శవాసన స్థితిలో ఉండాలి. మీరు అంత అలసిపోవాలి, మీరు స్నానం చేసిన తర్వాత అంతలాగా రుద్దుకోవాలి. మీరు మీకు అర్థమైపోయి ఉంటుంది అందులో మంత్రి సత్యనారాయణ గారు చాలా సార్లు ఒంగోలు వస్తున్నారు అని విన్నాను. ఇంచేత ఈసారి మీరు ఆయన క్లాస్కి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్తున్నాను. కానీ మంచి నీళ్లు తాగటం బాగా అలవాటు చేసుకోండి. పిల్లలకి బాగా నీళ్లు తాగటం అలవాటు చేయండి. 3 చెరువులు నీళ్లు తాగించాడంటాం, హాస్యానికి వెళ్ళే అది కరెక్టే. అది మీరు చాలా పెద్ద పని చేస్తే 3 చెరువులు నీళ్లు తాగేమంటామా అనమా మనం? అంతలో అర్థం అదే, మీరు నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అన్ని పెద్ద పనులు చేయగలరు. మీరు నిత్య జీవితంలో యోగ సాధన గురించి చెప్తున్నాను నేను. స్వాధిష్టాన చక్రం మీకు వచనంలో రావాలి అంటే, ధనవంతులు మీరు కావాలి అంటే నీటిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఇంకో తమాషా నేను చెప్పేదా, మీరు నీటిని ఉపయోగించుకోవటం మొదలెడితే మీరు ఊరటం మొదలెడుతుంది, లిటరల్ గా ఊరుతుంది. నేను చాలా చోట్ల చూశాను అది. ట్యాంకులో నీళ్లు ఉండకపోవచ్చు, మున్సిపాలిటీ నీళ్లు ఇవ్వకపోవచ్చు, కరెంటు లేదు, మీరు స్విచ్ వేయక్కర్లేదు, మీ ట్యాంక్ నిండిపోతుంది. నేను కళ్ళారా చూశాను కనుక చెప్తున్నాను అది. ఏ మాత్రమే ఇందులో అతిశయోక్తి లేదని చెప్పి నీళ్లు లేవు అనే మాట అనకండి. మీరు ఖచ్చితంగా మీ ట్యాంక్ నిండిపోతుంది, ఓవర్ హెడ్ ట్యాంకే నిండుతుంది. ఎలా నిండుతుందో కారణాలు నాకు తెలియవు, కానీ గ్యారెంటీగా నిండుతుంది. అలా నిండుతున్న కేసులు నేను చూశాను కళ్ళారా. ఇంచేత నీళ్లని మీరు ఉపయోగించుకోవటం మొదలెడితే నీళ్లు వస్తాయి. ప్రకృతి నియమం అది. మీరు చేతిని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే చేతికి బలం వస్తుంది. చేతిని వాడటం మానేశారనుకోండి, అంచేత నీళ్లు లేవు. ఎందుకు లేవు నీళ్లు అంటే మీరు నీటిని అసలు ఉపయోగించుకోవటం లేదు. మీ స్వాధిష్టాన చక్రము ఎండిపోతుంది. మీ స్వాధిష్టాన చక్రం ఎండిపోతే మీ బావులు ఎండిపోతాయి, మీ బావులు ఎండిపోతే మీ అండర్ గ్రౌండ్ ఎండిపోతుంది. అంచేత కొంచెము భారతీయులమైనటువంటి మనము ఈ మేధని తెచ్చుకుని ఈ అండర్ గ్రౌండ్ వాటర్ పెంచటం ఎలా అది పెంచటం ఎలా అని ఆలోచించకండి. యోగ విద్య తెలుసున్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక విద్య తెలుసున్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక విద్యలో నమ్మకం ఉన్నటువంటి మనము ఆచరించి చూపిద్దాం. ఇది నీటిని ఎక్కువ ఉపయోగించుకోండి, కానీ వేస్ట్ చేయొద్దు. రెండింటికి తేడా ఉంది. చాలా దూరం వెళ్ళాలి మనం ట్యాంక్ ఫిల్ చేస్తాం పెట్రోల్ ట్యాంక్ కారుకి, ఇందుకు చాలా దూరం వరకు అది ఉపయోగపడాలి. అంతే తప్ప మధ్యన లీక్ అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా, ట్యాంక్ నిండుగా ఉందిలేండి మాస్టర్ ఏం పర్వాలేదు లీక్ అవుతే లీక్ అవనివ్వండి అనం కదా. చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నా ఏం చేస్తాం మనం, ఆపి దాన్ని రిపేర్ చేస్తాం, వేస్ట్ అవ్వనేమో. అంచేత మీరు ఎక్కువ ఉపయోగించుకోవాలి తప్ప మీరు వేస్ట్ చేయొద్దు. మళ్ళా వేస్ట్ చేస్తే దానికి వచ్చే దుష్ఫలితాలు మీకు వస్తాయి. మళ్ళా
ప్రకృతిలో నియమం నియమమే. చాలా సార్లు నన్ను అడుగుతారు మాస్టారు, భగవంతుడు ఒక అడుగు ఆయన వైపు వేస్తే 10 అడుగులు ఆయన మన వైపు వేస్తారంటారు, ఎంత నిజము? 100% నిజం. 10 అడుగులు కాదు నాయన, అది తప్పులు అంటారు. నా అనుభవం ఏంటంటే 100 అడుగులు ముందుకు వస్తాడు ఆయన. మనం 1 అడుగు వేస్తే ఆయన 100 అడుగులు ముందుకు వచ్చేస్తాడు. మరి నేను ఇన్ని అడుగులు రోజు వేస్తున్నాను కదా, మరి ఆయన ముందుకు రాడేది ఏంటి? పొద్దున్న నిద్ర లేవగానే నువ్వు 2-3 అడుగులు ముందుకు వేసావు. 3 అడుగులు ముందుకు వేసావు అనుకోండి, ఆయన వైపుకి ఎన్ని అడుగులు ఆయన ముందుకు వస్తాడు? అయిపోయింది. దాని తర్వాత నువ్వు అన్ని వెనక్కి వేసే అడుగులే రోజల్లా. ఏది నువ్వు భగవంతుడి వైపు వేయటం లేదు, నువ్వు వేసే ప్రతి అడుగు అది దేని వైపు ఉంది? మరి ఎన్ని అడుగులు ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు? మరి ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతారు మీరు? అంతా మీ ఇష్టమేనా? అంటే రూల్ రూలే కదా. నువ్వు 1 అడుగు ఆయన వైపు వేస్తే ఆయన 100 అడుగులు మీ వైపు వస్తాడు, కరెక్ట్. నువ్వు 100 అడుగులు వెనక్కి వేస్తే, 1 అడుగు వెనక్కి వేస్తే ఆయన ఎంత వెనక్కి వెళ్తాడు? 100 అడుగులు వెనక్కి వెళ్తాడు. అంతేత పొద్దున నువ్వు చాలా గొప్పగా 3 అడుగులు ముందుకు వేసేసి లెక్క పెట్టేస్తున్నావు, భగవంతుడు 300 అడుగులు ముందుకు వచ్చాడు అది. మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ లోపల దేవునికి తెలియాలి నువ్వు 8 అడుగులు వెనక్కి వెళ్ళావు, పాపం ఆయన ఏం చేస్తాడు? అంతేత నియమాన్ని మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు నీటిని నేను ఎక్కువ ఉపయోగించుకున్నాను కానీ వేస్ట్ చేయమని లేదు. స్నానం చేసేటప్పుడు వేస్ట్ ఎక్కువ చేస్తాం మనం, ఆలోచించుకోండి. షేవింగ్ చేస్తున్నప్పుడు ట్యాప్ ఓపెన్ చేసి ఉంటుంది, ఎన్నిసార్లు చేసాను చూశాను నేను, అద్దం ముందు వీళ్ళు నిలబడి షేవ్ చేసుకుంటూ ఉంటారు. అంతవరకు నీరు ధారాళంగా పోతూనే ఉంటుంది, మరి నీటికి ఎద్దడి రాక ఏమవుతుంది? మా తాతగారు చెప్తూ ఉండేవారు, ఇప్పుడు మరి అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ, కోడల్ని చూసుకోవటానికి వెళ్ళినప్పుడు, ఎన్నుకోవటానికి వెళ్ళినప్పుడు ఒక బకెట్ నీళ్ళు ఇచ్చేవాళ్ళ, వంట చేయమనేవాళ్ళ. వంట చేసేయాలి, మళ్ళీ గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేయాలట. దాన్ని బట్టి అని ఎంత నిజమో నాకు తెలియదు కానీ ఆయన అంటూ ఉండేవారు, నీటిని ఎలా ఉపయోగించుకోవటమో ముందు మనం నేర్పామా లేదా మన పిల్లలకి? నీటిని ఎక్కడ ఉపయోగిస్తాం మనం? ట్యాప్ విప్పేస్తాం బాత్రూమ్ లో, ఇక్కడ పని ఏదో చూసుకుంటాం, ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది, స్విచ్ వేస్తాం మోటార్కి, ట్యాంక్ ఫిలప్ అయిపోతుంది, ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది, నీళ్లు పడిపోతుంటే ఎవరే నీళ్లు పడిపోతున్నారా స్విచ్ ఆఫ్ అని వాడు ఇంకోటికి చెప్తాడు, వాడు ఇంకోటికి చెప్తాడు, ఈ లోపల 1 గంట అయిపోతుంది. మరి మీరు నీటిని ఇలా వేస్ట్ చేసేస్తూ మీకు ధనం కావాలి అంటే అలా వస్తుంది. ఎక్కడెక్కడ ధన లోపం ఉన్నదో మీరు చూసుకోండి, ఖచ్చితంగా నీరుని మీరు దురుపయోగం చేస్తూ ఉంటారు. నీటిని సదుపయోగం చేసుకోవటం నేర్చుకోవటమే స్వాధిష్టాన చక్రం యొక్క గొప్పతనం. స్వాధిష్టాన చక్రం ఎవరి దగ్గర ఉంటుందో వాడు చాలా సులభంగా ధనం సంపాదించుకుంటాడు. ఇందాక నేను చెప్పాను గుంటూరులో ఆయనకి చాలా పెద్ద బాధ వచ్చి పడింది. ఒకసారి మాస్టారు నన్ను ఏం చేయమంటారు అన్నాడు. నేనేం చేయలేనన్నా. ఏంటి ఆయన బాధ? నేను ఇంత పెద్ద బిజినెస్ సర్వీస్ చేయిస్తున్నానండి, 2-3 కొత్త కంపెనీలు పెట్టానండి మా వాళ్ళ కోసమే. మా వాళ్ళు MBAలు చదివారు. MBA అంటే ఏంటో తెలుసు కదా, బిజినెస్ మేనేజ్మెంట్. ఆయన 5వ క్లాస్ చదివాడు, ఆయన 3 కంపెనీలు పెట్టాడు, బిజినెస్ మేనేజ్ చేసేసుకుంటున్నాడు. వీళ్ళు MBAలు చదివారు, కాస్త కంపెనీ చూసుకోరా అంటే చేత కావటం లేదు వాళ్ళకి. నన్ను ఏం చేయమంటారు అని. నేనేం చేయలేదు బాబు, నాకు తెలియటం లేదు అది. ఇంకైతే MBA చదివినంత మాత్రాన నువ్వు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయలేవు. ఎకానమిక్స్ చదివినటువంటి లెక్చరర్స్ ఇక్కడ ఎవరిని నేను కించపరచటం లేదు. విషయం అవగాహన చేసుకోవటానికి, కాస్త మనకి ఎక్కటానికి, కాస్త పదజాలము అంత నచ్చకపోయినా కొంచెం దాన్ని ధరిస్తే మంచిది కదా, కాస్త బురక ఈజీగా ఎక్కుతుంది. ఎకానమిక్స్ లెక్చరర్ చాలా మంది నాకు తెలుసు షేర్ మార్కెట్ లో నష్టపోయారు. నష్టపోయింది వాళ్లే ఎక్కువేమో అనిపిస్తున్నారు. మరి లెక్చరర్స్, ఎకానమిక్స్ లెక్చరర్, ఇదంతా దేని వల్ల నష్టపోయారు? షేర్ మార్కెట్ లో వాళ్ళు ఆలోచించడం, ఆలోచించకపోవటం లే. వాళ్ళ స్వాధిష్టాన చక్రం కరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని చూసుకుని వాళ్లతో బిజినెస్ పార్ట్నర్స్ గా పెట్టుకుంటే వాళ్ళ యొక్క తడి ఉందే, తడి అంటాంగా అందుకే డబ్బుని కూడా తడి తగలలేదని. మాటలు చాలా కరెక్ట్ గా వాడతాం నిత్య జీవితంలో, కానీ ఆ మాటలు అంతరార్థాలు మర్చిపోయాను. అంతేత తడి మీకు తగలాలి అంటే, బెట్నెస్ మీకు రావాలి అంటే స్వాధిష్టాన చక్రం ఎవరిలో ఎక్కువగా ఉందో చూసుకోండి, వాళ్ళని ముందుని పెట్టుకోండి, వాళ్ళ ద్వారా మీరు పనులు చేయించుకోండి, చాలా బాగా జరుగుతుంది. ఇంకో దారి లేదు మీకు నిత్య జీవితంలో. అంచేత రెండవది జలము, స్వాధిష్టాన చక్రము, అది మీ జీవితంలో ఏం తీసుకొస్తుంది? ధనము తీసుకొస్తుంది. కొంతమందికి గ్రీన్ హ్యాండ్స్ ఉన్నాయంటారు. ఈ విత్తనాలు ఇవి కొంతమంది నాటితే, కొంతమంది గార్డెనర్స్ వాళ్ళు, వాళ్ళు ఏం నాటినా చాలా బాగా వస్తుందంటారు. కొందరు నాటితే బాగా రాదు, అది దోషము కాదు, శాపము కాదు, ఏమీ కాదు. ఏంటి అక్కడ? స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రము ఎవరిలో జాగృతమైనదో వాళ్ళు ఏవి నాటినా బాగా నాటుకుంటుంది, ఏమి చేసినా బాగా జరుగుతుంది. దాన్ని జాగృతం చేసుకోవటానికి కావలసినటువంటి సాధనలు అవి కూడా స్వాధిష్టాన చక్రానికి సంబంధించినవి ఉంటాయి. దీనికి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం మీకు దొరుకుతుంది, ప్రజ్ఞా విలాసము, పీడూరి జగన్మోహన్ రావు గారు రాశారు. లేకపోతే లెడ్ బీటర్ ది చక్రాస్ అని శేషాచార్య సొసైటీలో మీకు దొరుకుతుంది. ఇది కాకపోతే ఒక జడ్జి గారు ఉన్నారు, సర్ జాన్ ఉడ్రోఫ్ అనేటటువంటి ఆయన, శక్తి అండ్ శాక్త ది గవర్నమెంట్ ఆఫ్ లెటర్స్ అనేటటువంటి కొన్ని పుస్తకాలు రాశాడు. అందులో మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా దొరుకుతాయి. అంచేత మూడవది మణిపూరక చక్రము, అగ్నితత్వము, శాస్త్రము, శాస్త్రజ్ఞము, సైన్స్. స్వాధిష్టాన చక్రము ఎలాగైతే ధనానికి సంబంధించినటువంటి చక్రము, మణిపూరక చక్రము విజ్ఞానానికి సంబంధించినటువంటి చక్రము. అది మీకు అర్థం అవుతూనే ఉంది కదా. అగ్ని లేకుండా సైన్స్ లేదు. అగ్నిని ఎప్పుడైతే మనం ఉపయోగించుకోవటం నేర్చుకున్నామో అప్పుడే మనకి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఈ కాలంలో మానవజాతి మొత్తము కూడా మణిపూరక చక్రం వద్ద ఉంది కనుక అందరికీ ఇంజనీరింగ్ ఎంసెట్లు కావాలి. దాని మీద ఉన్నటువంటి ఆ రుచి కారణం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి మణిపూరక చక్రము, మనలో ఉన్నటువంటి అగ్ని చక్రము మంది దాని మీదకి ప్రేరేపిస్తుంది. సైన్స్ పద్ధతి ప్రకారం ఏదైనా నేర్చుకుందామని ఆ చక్రాన్ని సవ్యమైనటువంటి మార్గంలో పెట్టడమే వేద విజ్ఞానము. వేదాలలో మొట్టమొదటి ఉన్నటువంటి సూక్తమే అగ్ని సూక్తము. దానిని ధ్వనిగా అవధూతలు ఉపయోగించుకుంటారు, సిద్ధిస్థాయి ఉపయోగించుకున్నారు. మీరు కూడా ఇక్కడ దాన్ని ఉపయోగించుకోవచ్చు. అగ్ని, అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలో కనుక మీరు నేర్చుకుంటే, ఆ అగ్ని తత్వాన్ని కనుక మీరు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటే సైంటిస్ట్ అయిపోతారు మీరు. ప్రతిదానికి ఇప్పుడు సైన్స్ కల్పిస్తున్నాం మనం, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ హెల్త్ సైన్స్, అన్ని సైన్స్లే. ఇందుకు సైన్స్ అనే మాట అన్ని చోట్ల మనం కలపాల్సి వస్తుంది. మనలో, మానవ జాతిలో, ఈ కాలంలో అందరిలోనూ మణిపూరక చక్రం ఉన్నది. అంతేత సైంటిస్ట్ అవ్వాలి అంటే, పరిస్థితులను ఉపయోగించుకోవాలి అంటే, మణిపూరక చక్రం జాగృతం చేసుకోవాలి అంటే అగ్నిని మీరు ఉపయోగించుకోవాలి. అంచేత ఒక్కొక్క సైన్స్ ఉండాలి, ఇంకో పక్క ధనం ఉండాలి. ఈ రెండింటినీ కలిపితే కలశ స్థాపన, అగ్ని స్థాపన అని మనం యజ్ఞాల్లో చేస్తాం. అంచేత యజ్ఞ విద్య సర్వజనీయమైనటువంటి విద్య ఎందుకు అయింది అంటే, మన పూజా విధానం అంతా గొప్పది ఎందుకు అయింది అంటే, మీకు తెలిసినా తెలియకపోయినా, తెలిస్తే ఆర్తితో భక్తిగా చేస్తారు, తెలిసినా తెలియకపోయినా జలం ఎప్పుడైతే ఎదురకుండా పెట్టుకుంటారో, అగ్నిని ఎప్పుడైతే మీరు వెలిగిస్తారో, మీలో ఉన్నటువంటి మణిపూరక చక్రము జాగృతం అవుతుంది, మీలో ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రము జాగృతం అవుతుంది. మరి నిత్య జీవితం అనే పదం ఎందుకు వాడుతున్నాను? మూలాధారం జాగృతం అవుతే మీరు నేతలు అవుతారు, స్వాధిష్టానం జాగృతం అవుతే మంచి బిజినెస్ పీపుల్ ధనం సంపాదించుకుంటారు, అగ్ని చక్రము, మణిపూరక చక్రం జాగృతం అవుతే మంచి సైంటిస్ట్ అవుతారు మీరు. ఇంకా అబ్దుల్ కలాం ఏమో ఎవడన్నమాట, మణిపూరక చక్రం జాగృత అయినటువంటి వ్యక్తి మనకి ప్రెసిడెంట్ కాబోతున్నాడు అంటే భారత జాతి భవిష్యత్తు ఖచ్చితంగా చాలా ఆనందమయంగా ఉంటుంది అన్నది అర్థం చేసుకోండి. మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి వ్యక్తి మనకి అధినేత అయ్యాడు అంటే సైన్స్ చాలా బాగా అభివృద్ధి చెంది, ఆయన సైంటిస్ట్ కనుక కాదు. మణిపూరక చక్రం ఎవరిలో జాగృతం అయితే వాడు సైంటిస్ట్. ఫ్యారడే 8వ క్లాస్ చదివాడు, ఎలక్ట్రిసిటీని కనిపెట్టాడు. డాల్టన్ ఇంగ్లీష్ టీచర్, గ్రామర్ చెప్పేవాడు ఇంగ్లీష్ టీచర్, ఆయన అటామిక్ థియరీ కనిపెట్టాడు. ఇలాగా చాలా సైంటిస్టులు పెద్ద చదువు ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఐన్స్టీన్ అయితే వీళ్ళ పరాకాష్ట, దండం పెట్టేశాడు మ్యాథమెటిక్స్ టీచర్ ఆయనకి. దండం పెట్టేసి ఆయన తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి, తల్లి మీ వాడికి నేను లెక్కలు చెప్పలేను, వీళ్ళ చేత షాప్ పెట్టించే అన్నాడు. కానీ ఆయనలో మణిపూరక చక్రం జాగృతం అయింది ఆటోమేటిక్ గా. ఇంకా ఆ మణిపూరక చక్ర జాగరణకి సంబంధించినటువంటి రహస్యాలు, దానిని ఎలా నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే మీ పిల్లవాళ్ళు మీరు ఏ స్థితికి వెళ్తారు? శాస్త్రజ్ఞులు అవుతారు. అనాహత చక్రము, వాయుతత్వానికి సంబంధించినటువంటి చక్రం, చాలా మంచి కళాకారులు అవుతారు. కళాకారులు అంటే యాక్టర్స్ అనే కాదు, అదొక కళ అంతే. ఇంటికి లేటుగా ఎందుకు వచ్చావు? కొందరు ఎంత అందమైన కథలు చెప్పగలుగుతారు. నమ్మేస్తామా రైట్? అయ్యో పాపం నువ్వు అంత కదా, అందుకు లేట్ అయిందా అని ఒప్పేసుకున్నావు. ఇంకోటి పాపం నిజమే చెప్తాడు, కళాకారుడు కాదు, అతను చెప్పడం చేత కాలే వాడికి. నిజం చెప్పినా కళగా చెప్పలేకపోయాడు, అబద్ధం చెప్పినా కళగా చెప్ప. కళాకారులు అంటే ఇప్పుడు అర్థమైంది కదా, యాక్టర్. ఎనీ యాక్టర్ స్కూల్కి వెళ్ళలేను, వెళ్ళను అని చెప్పడు పిల్లవాడు. ఎంత అద్భుతమైనటువంటి యాక్టింగ్ చేస్తాడో, తల్లకు వచ్చేస్తుంది, కాళ్ళకి వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి, స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. మీరు నమ్మేస్తారు, అందరు నా పోనీ లేదు అంత బాధపడుతూ ఉంటే వాడిని స్కూల్కి ఎందుకు అంటే, వాడు ఏమవుతాడు? ఖచ్చితంగా కళాకారుడు అవుతాడు. మీరు వాడిని అవనిస్తే కండిషన్ అది. మనం చాలా మందిని ఏమీ అవనివ్వం, అయినా వాళ్ళు అలా అయిపోతున్నారు, అది వాళ్ళ అదృష్టం. లైన్లో ఎవరిని ఎలా పెట్టాలో మనకి తెలియదుగా, ఈ తత్వాల గురించి మనకి రాదుగా. అంటే ఈ కళాకారులు, ఫిల్మ్ యాక్టర్స్ మెయిన్గా వీళ్ళందరూ కూడా అనాహత చక్రము చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు. వాయువు లేకపోతే మనం ఎంత గాభరా పడతామో, ఈ కళాకారులు లేకపోయినా మన జీవితం కూడా అంత రసహీనంగా ఉంటుంది. ఈ అనాహత చక్రం అంత ముఖ్యము. దీని తర్వాత లాస్ట్ది విశుద్ధి చక్రము. వాక్శక్తిని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు, లెక్చరర్స్, అడ్వకేట్స్, మాటలు, అంటే వాక్శక్తి మీరు జీవించేటటువంటి వాళ్ళు. ఇంకా ఈ ఐదు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు మన జీవితంలో, నిత్య జీవితంలో ఉంటారు. ఈ ఐదు రకాలైనటువంటి వ్యక్తిత్వాలను ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఈ తత్వాలను ఎలా ఉపయోగించుకుంటే మన నిత్య జీవితంలో మనం ఇంకా ఆనందమైనటువంటి జీవితం మనం పొందగలమో రేపు చదువుకుందాం, నేర్చుకుందాం. కానీ ఇవాళ చెప్పింది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదట నేనేం చెప్పాను అంటే, గురువు ఎప్పుడూ మీ పక్కనే ఉన్నాడు అనే ధైర్యం తెచ్చుకోండి. మీకు తెలిసినా తెలియకపోయినా ప్రస్తుతం ఆ మాట నమ్మండి, గురువుల యొక్క మాట అది. ఎప్పుడూ నేను నీ పక్కనే ఉన్నాను, మీకు తెలియకపోవచ్చు అది వేరే విషయం, కానీ నీ పక్కనే ఉన్నాను. ఆపరేషన్ థియేటర్ మీద మొత్తమంది ఇచ్చేటప్పుడు డాక్టర్ చెప్తాడు, నువ్వేం భయపడకు, నేను నీ పక్కనే ఉంటాను చెప్తాడు. మనం ఏ ధైర్యంతో ఇంజెక్షన్ పుచ్చుకుంటాం, పక్కన ఉంటాడని. తర్వాత నీకు తెలియదు కదా, అంతా అయిపోయింది తెలుస్తుంది పక్కనే ఉన్నాడని ఆయన. ఇక్కడ అంతే, ముందు ఆ నమ్మకం తెచ్చుకోండి, మీరు ఆ విశ్వాసం తెచ్చుకోండి. దాన్నే శ్రద్ధ అన్నాడు సాయి, విశ్వాసం అన్నాడు కృష్ణుడు. మీరు ఏదైనా తెలుసుకోండి, మొట్టమొదట ఈ పాయింట్ గుర్తుంచుకోండి. గురువు ఎల్లప్పుడూ మన పక్కనే ఉన్నాడు, నీకు తెలిసినా తెలియకపోయినా ఆ ధైర్యం తెచ్చుకోండి. రెండోది ఏం చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పరిస్థితులు మారిపోవాలి అని కోరుకోకండి. మీరు ఎక్కడున్నారో, సుఖమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, యాక్సెప్ట్ ఇట్. మీ యొక్క అనుగ్రహమే. మీకు ఏ గురువు మీద ప్రేమ ఉంటే మనస్ఫూర్తిగా అనుకోండి, నేను భరించలేకుండా ఉన్నాను ఈ బాధ, ఓకే, కానీ నాకు తెలిసి ఇది నువ్వు మా మంచి కోసమే చేశావు అనేటటువంటి ఒక విశ్వాసాన్ని తెచ్చుకోండి. మీరు పాండవుల ఉదాహరణ నేను చెప్పాను, దానివల్ల మొత్తము మహాభారతం ఎలా నిర్ణయించబడిందో కూడా మీకు అర్థమైంది కనుక. హీ నోస్ బెస్ట్. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వసమర్థుడు అయినటువంటి వాడు మనకేది మంచిదో తెలియదా? నమ్మండి వాడు కరెక్టే చేస్తున్నాడని. దాని తర్వాత మీకు ఏ బాధ్యతలు ఉన్నాయో, మీరు ఎక్కడ ఉన్నారో ఆ రోలు అనాహత చక్ర లెవెల్లో ప్రాక్టీస్ చేయండి. వ్యాసం వేయండి బాగా, తల్లిగా బాగా వ్యాసం వేయండి, వదినగా బాగా వ్యాసం వేయండి, ఆడబడుతుగా కూడా మీరు చాలా వాయించుకోండి ఏం పర్వాలేదు, అత్తగా మీరు వాయించుకోండి ఏం పర్వాలేదు, వాయించాలి కూడా, వాయించాలని చెప్పి నిజంగా వాయించకండి. అర్థమైనా ఏం చెప్తున్నాను, మీకున్నటువంటి పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఎంత బాగా చేయగలరో అంత బాగా చేసిన తర్వాత ఈ విషయాలను ఉపయోగించుకోండి. వృద్ధితత్వము నేత, స్వాధిష్టాన తత్వము, జలతత్వము డబ్బు, మణిపూరకము అగ్ని, శాస్త్రము విజ్ఞానము, అనాహతము కళ, విశుద్ధి వాక్శక్తి. ఈ ఐదు చక్రాలకి సంబంధించినటువంటి నిత్య జీవితంలో వాటిని ఎలా గుర్తిస్తాం మనం, గుర్తించటమే కాకుండా మీరు ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే, తల్లి గర్భంలోనే పిల్లవాడు ఉన్నప్పుడు వాడిని సైంటిస్ట్ చేయాలి అంటే ఆజ్ఞాచక్రాన్ని ఎలా డెవలప్ చేయాలి,
ధనవంతుడిని చేయాలి అంటే మూలాధార చక్ర స్వాధిష్టాన చక్రాన్ని ఎలా చేయాలి? అసలు తెలివైన పని ఏంటి? ఐదు చక్రాలు డెవలప్ చేసేసుకోవటమేగా, అప్పుడు వాడు నేత అవుతాడు, ధనవంతుడు అవుతాడు, సైంటిస్ట్ అవుతాడు, మంచి యాక్టరు అవుతాడు, వాట్ శక్తి వస్తుంది. గురువులందరూ అంతే కదా, ప్రతి గురువు ఈ ఐదు లక్షణాలు ఉన్నాయి, మీరు గుర్తుంచుకోండి. హీఈస్ ద లీడర్. అవ్యాహతాజ్ఞ సర్వత్ర లభతే జయమంగళం. వాళ్ళ ఆర్డర్కి ఇంకా తిరిగి ఉండదు. లీడరు వాళ్ళు ఉంటే పోస్ట్ లో ఉన్నంత వరకే తప్ప, స్థాయి వెళ్ళిపోయినా కూడా ఆయన చెప్పినటువంటి జీవిత విధానానికి ఇప్పటికీ కూడా అడ్డు లేదు కదా. ఇంకట చివరికి మనము రేపు ఈ ఐదు చక్రాలను నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకుంటామో తెలుసుకుంటూ గురువుకి ఎలా సమర్పణ చేసుకోవాలో మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి ఒకసారి. మూడు సార్లు మనం ఓంకారం చేసుకుంటాం. ఓంకారం గురించి నేను నిన్న చెప్పాను. నేను నాకు తెలియదు మీరు అదే ఆచరణ చేస్తున్నారో లేదో. ఎంత గొప్ప విషయం చెప్పినా ఆచరణ చేయకపోతే ఆ విషయం మీకు ఉపయోగపడదు. అంతేత ఇప్పుడు మూడు సార్లు మాత్రమే అంటాం. కానీ మీరు వీలవుతే రోజు పొద్దున్న సాయంత్రం 15 నిమిషాల పాటు ఖచ్చితంగా చేసుకోండి. మకారం మీద స్ట్రెస్ ఇస్తూ ఓంకారం చేసినటువంటి వాళ్ళకి అన్ని కోరికలు తీరుతాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ చెప్పినటువంటి రిపోర్ట్ ఇది. ఓం ప్రార్థన చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య చాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంతు శరణాం శతం. ఓ